அபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமஹ. ஸ்ரீயக்காந்தாய கல்யாண நிதயே நிதயேர்தினாம் ஸ்ரீவேங்கட நிவாசாய ஸ்ரீநிவாசாய மங்களம். சதாசிவ சமாரம்பாம் சங்கராச்சாரிய மத்யமாம் பத்மாகராக்ய பரியந்தாம் வந்தே குரு பரம்பராம். சமஸ்த சன்மங்களானி சொந்து பவித்திரமைன புண்ணியக்ஷேத்திரம் சப்த மோட்சபுருளோ ஒகட்டைனட்வண்டி காஞ்சிபுரம்லோ பாஞ்சாநிக தீட்சதோ அంటే 5 ரோஜுல தீட்சதோ மனம் ஈ கார்யக்ரமான ப்ராரம்பிச்சுகுனோம். ఇవాళ 5వ రోజు ఉదయం ఘట్టానికి చేరుకున్నాం. ఈ ఘట్టంతో ఈ కార్యక్రమం ముగుస్తుందని నిన్ననే గురుగారు మీ అందరికి తెలియజేశారు. గురుగారు అత్యవసరమైనటువంటి ప్రయాణం ఉండడం చేత అమెరికా వెళ్తూ 5వ రోజు పురాణం చెప్పి తీరాలి కాబట్టి మీరు దక్షయజ్ఞం యొక్క విశేషాంశాలు చెప్పండి అని చెప్పి నిర్దేశించి మరీ వెళ్ళారు. ఫలానా అంశం చెప్పండి అని చెప్పి మరీ వెళ్ళారు. అందువల్ల వారి ఆజ్ఞ ప్రకారం మనం ఈరోజు దక్షయజ్ఞం కథ చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ చిన్న చిన్న మార్పులు ఉంటాయి శివపురాణంలో. అందులో మీరు కంగారు పడద్దు, తర్వాత మీకు సందేహాలు ఉంటే చివరిలో తీరుస్తాం. ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా కథను మాత్రం సావధానంగా వినండి. కథ విని తీరాలి. ఎందుకంటే గురుగారు అన్నారు, ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ప్రవచనం అంటే శివ మహిమని శీర్షిక పెట్టుకున్నాం. అంటే పరమేశ్వరుని యొక్క మహిమలు తెలియజేస్తూ ఈ ప్రాణ ప్రవచనం జరిగింది. అందులో దక్షయజ్ఞం కూడా పరమేశ్వరుని యొక్క మహిమ, ఆయన ఏం చేశాడు, ఎలా జరిగింది, ఆయన యొక్క దయాసముద్రం చేత చివరికి ఏ విధంగా ముగింపు కలిగింది అనే విశేషాంశాలను కూడా నిర్వాహకులు కూడా క్లుప్తంగా ఒక గంట మాత్రం గంట గంటంపావు లోపల ముగించండి అని చెప్పి సూచన కూడా చేశారు వాళ్ళు. తదనుగుణంగానే కథను మనం జాగ్రత్తగా సారాంశం చెడిపోకుండా క్లుప్తంగా చెప్పుకుందాం. అయితే మనందరికీ తెలిసిన అంశం ఏమిటంటే, పరమేశ్వరుడు సతీదేవిని వివాహమాడాడు. దక్షుని యొక్క కుమార్తె ఆమె. దక్షుడు ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు కొంతకాలం తపస్సు చేసి విష్ణుమూర్తి చేత వరములు పొంది సృష్టి చేయడానికి శక్తిని పొంది సృష్టి చేద్దాం అప్పుడు అప్పుడే ప్రళయం అయిపోయి పునఃసృష్టి జరుగుతుంది. ఆయన ఒక్కడూ చేయలేక కొంతమంది ప్రజాపతులను సృష్టించాడు, కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి ఇలాగా. దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా సంతాన ఉత్పత్తిని చేయాలి అని చెప్పి. ఆ ప్రకారంలో దక్షునికి చాలామంది భార్యలు ఉన్నారు. ఆ దక్షునికి ఉన్న భార్యల్లో ప్రసూతి అనే ఆమెకి 16 మంది కుమార్తెలు కలిగారు. అశిక్ని వాళ్ళు పక్కన పెట్టండి, ఇక్కడ మనకు కావాల్సింది ప్రసూతి వల్ల మాత్రమే ఈ కథ భాగం కాబట్టి. అయితే 16 మందిలో 13 మంది కుమార్తెల్ని ధర్ముడికి ఇచ్చి వివాహం చేశాడు ఆయన. ధర్ముడు ఆయన పేరు. ఒక కుమార్తెని అగ్నిదేవుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఒక కుమార్తెను పితృదేవతలకు ఇచ్చి వివాహం చేశాడు. అక్కడికి 15 మంది కుమార్తెలు అయ్యారు. ఏది ప్రసూతి సంతాన సంగతి చెప్పుకున్నాం కనుక. మరొక స్త్రీ కన్య సతి, ఆమెని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ కాలప్రభావం వల్ల అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తప్పడడుగులు వేస్తూ ఉంటారు. నిన్న మనం అనుకున్నాం, ప్రతి ఘట్టంలోనూ ఒక ఉపదేశం ఉంటుంది, ఒక సందేశం ఉంటుంది. సారాంశాన్ని గ్రహించి మనం ఎలా నడుచుకుంటే బాగుంటుంది, ఎలా నడుచుకుంటే తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తాయి, ఎలా నడుచుకుంటే మనకి ఉపయోగిస్తుందనే అంశాన్ని ప్రతి ఘట్టం నుంచి మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, ఈ దక్షుడు పరమేశ్వరునికి ఇచ్చి తన కూతుర్ని వివాహం చేశాడు కదా. ఇప్పుడు పరమేశ్వరుడు దక్షుడికి అల్లుడవుతాడు కదా. అటువంటి మహనీయుడు అల్లుడవుతే ఎవరికి కీర్తి వస్తుందండి? మామగారికి కీర్తి వస్తుంది. కానీ ఈ దక్షుడికి ఒక అహంకారం ఉంది, నేను ప్రజాపతిని, శివుడు నాకు అల్లుడు, నేను ఆయనకి మామగారిని, మామగారు కూడా తండ్రితో సమానం. జ్ఞాపకం పెట్టుకోండి, కన్న తండ్రి జనక తల్లి, జనక తండ్రి. అట్లాగే అత్తగారు, మామగారు, గురువు, ఈ ఐదుగురిని మనం ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండాలి. మామగారు కూడా తండ్రి లాంటి వాడు కాబట్టి నన్ను గౌరవించారనేటటువంటి ఒక అహంభావం ఉన్నవాడు దక్షుడు. ఎందుకని, పరమేశ్వరుడికి మామగారు అయ్యారు కాబట్టి లోకం అంతా తెగ పొగుడుతోంది, ఆయన్ని తెగ గౌరవించేస్తోంది. ఇదంతా తన గొప్పతనము, తన మహిమ అనుకున్నాడు దక్షుడు. అక్కడ బోల్తా పడ్డాడు. సరే, ఒకసారి ప్రయాగలో యజ్ఞం చేస్తున్నారు ఋషీశ్వరులు అందరూ కలిపి. నైమిసారణంలో చేస్తారు, ప్రయాగలో చేస్తారు, చాలా చోట చేస్తూ ఉంటారు. పూర్వం ఋషీశ్వరుల యొక్క పని ఏంటంటే లోకక్షేమం కోసం, లోక కళ్యాణార్థం అక్కడక్కడ యజ్ఞాలు చేయడం, లోకక్షేమాన్ని కోరుకోవడం, స్వార్థం కోసం కాదు వాళ్ళు చేసి యజ్ఞాలన్నీ కూడా. ఇప్పుడు కూడా ప్రయాగ, చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ప్రయాగ అంటే ప్రకృష్టంగా యాగము చెయ్యబడినటువంటి ప్రదేశం. బ్రహ్మదేవుడు అక్కడ ఒక గొప్ప యజ్ఞం చేశాడు కాబట్టి దానికి ప్రయాగ అని పేరు వచ్చింది. అయితే దానికి త్రివేణి సంగమం అని కూడా మనం అంటున్నాం. అంటే మూడు నదులు కలుస్తున్నాయి అక్కడ, గంగ, యమున, సరస్వతి. మీ అందరూ చూసే ఉంటారు, గంగాదేమో తెల్లగా ఉంటుంది, యమునేమో నీలంగా ఉంటుంది, సరస్వతి అంతర్వాహిని కాబట్టి అడుగున పసుపచ్చగా ఉంటాయి నీళ్లు. ఆ మూడు కలిసి అక్కడ కలుస్తున్నాయి కాబట్టి త్రివేణి సంగమం అంటున్నాం. అంటే మూడు నదుల యొక్క కలయిక అని అర్థం. అంటే చాలామంది, నిన్న గురువుగారు కూడా సందర్భానుసారంగా ఒక మాట చెప్పారు, వ్యాస గుహ, మేమందరం వెళ్ళాం, విఘ్నేశ్వరుడు గుహ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ మానా అనేటువంటి ప్రదేశం అది, అక్కడ సరస్వతీదేవి అయితే స్పష్టంగా కనిపిస్తుంది, ప్రవహిస్తుంది. అక్కడ మేమందరం స్నానాలు కూడా చేసాం, సరస్వతి తీర్థం నదులు. ఆ తర్వాత రాందాన్ వచ్చిన తర్వాత అంతర్వాహిని అయిపోతుంది, కనిపించదు. మనకి ప్రయాగలో మాత్రం అంతర్వాహినిగా నీళ్లు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి అడుగు భాగంలో, అది త్రివేణి సంగమం అంటాం. అక్కడ ఈ ఋషీశ్వరులు అందరూ కూడా యజ్ఞం చేస్తున్నారు, గొప్ప యజ్ఞం. వాటిని సత్రయాగాలు అంటే 1000 సంవత్సరాలు చేసేవారండి అప్పట్లోనూ, 1000 ఒకటి కాదు 2 రోజులు. మనం 5 రోజులు కార్యక్రమానికి చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే రూములు చూడాలి, భోజనాలు పెట్టాలి, వీళ్ళందరూ మంచెట్లు చూడాలి, తహతాలు ఆడిపోతున్నాం. అటువంటిది వేలాది మంది ఋషీశ్వరులు కూడి మరి సంవత్సరం పాటు కాకుండా 1000 సంవత్సరాలు యజ్ఞం చేశారంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉన్నారు. వారు దేనికి కూడా ఇబ్బంది పడినా సరే వాళ్ళు బాధపడేవారు కాదు, ఆ విధంగా జరిగేవి కాబట్టి యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞానికి మహనీయులందరూ కూడా వచ్చారు. మొట్టమొదటిగా బ్రహ్మగారు అక్కడికి విచ్చేశారు తన గణముతో. గణం అంటే ప్రజాపతులను సృష్టించడానికి మానస పుత్రులు కొంతమంది ఉన్నారు అనుకున్నాం కదా. ఈ కశ్యపుడు దక్షుడు పక్క పెట్టండి, కశ్యపాది ప్రజాపతులందరినీ తీసుకుని దర్జాగా హాయిగా బ్రహ్మదేవుడు ఋషీశ్వరులు చేస్తున్నటువంటి యాగానికి వచ్చాడు. పరమేశ్వరుడు కూడా పార్వతీదేవితో వచ్చాడు. అందుకని నేను ఒక మాట చెప్పాను, కథ కొంచెం తేడా ఉంటుంది అని. మీరు చదివిన కథలలో కొన్ని చోట్ల పరమేశ్వరుడు ఒక్కడే వచ్చినట్లుగా ఉంటుంది. శివపురాణంలో మాత్రం, నేను పురాణాన్ని ఆధారంగా చేసి చదువుతున్నాను కాబట్టి, ఇక్కడ మాత్రం పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా వచ్చాడు, ప్రమదగణాలతో సహా వచ్చాడు. యజ్ఞం మొదలుపెట్టారు. అయితే కాలప్రభావం చేత దక్షుడు కొంచెం ఆలస్యంగా వచ్చాడు. దక్ష ప్రజాపతి ఆలస్యంగా వచ్చి సభలో ఆసీనుడే ఉన్నటువంటి బ్రహ్మదేవునికి నమస్కారం చేశాడు. ఎందుకని, బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడు కాబట్టి, దక్షుడికి బ్రహ్మ తండ్రి అవుతాడు కాబట్టి తండ్రికి పాదములకు నమస్కరించాడు. నమస్కరించి వచ్చి కూర్చున్నాడు. సరే, పరమేశ్వరుడు కూడా అక్కడే కూర్చుని ఉన్నాడు. కానీ దక్షుడు పరమేశ్వరుని కేసి చూడలేదు, పరమేశ్వరుని పలకరించలేదు, అటు కేసి ఏ విధమైనటువంటి సౌజ్ఞ కూడా చెయ్యలేదు. చెయ్యకుండా వచ్చి తన ఆసనంలో కూర్చున్నాడు దక్షుడు. ఇతనికి అహంభావం ఎక్కువైపోయింది, అవురా, నేను మామగారిని, తండ్రితో సమానమైన వాణ్ణి, ఈ ఈశ్వరుడు లేచి నిలబడి నాకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయలేదు. సరే పోన్లే, ఏదో అల్లుడు కదా అని సరిపెట్టుకుందాం. కూర్చుని కనీసం మనం కూడా చూడండి, ఏదైనా రెండు చేతులతో నమస్కారం చేయడానికి అవకాశం లేనప్పుడు నమస్కారం అండి అని తలకాయ ఉంచుతాం. లేదు ఒక చేతిలో ఏదైనా గట్టి బరువు ఉన్నట్టుంది, నమస్కారం సార్ ఓ చేతితో ఎత్తాం. ఏదో ఒకటి అలా చేయకూడదు, చేయమని కూడా కాదు, రెండు చేతులతో జోడించే నమస్కారం చేయాలి. ఇక్కడ అనుకున్నట్టు ఏ విధంగా కూడా నన్ను గౌరవించలేదు ఈ ఈశ్వరుడు, ఎంత అహంకారం, ఎంత మూఢుడు అని చెప్పి దక్షుడు అనుకుంటున్నాడు. ఎవరిని? ఈశ్వరుని గురించి, పరమేశ్వరుని గురించి. యథార్థానికి దక్షుడు ఎవరు? లోకనాయకుడైన పరమేశ్వరుడు అటువంటి వాడు. ఆయన గురించి ఇలా సంభావం చేయడం ఏంటి? వెంటనే అహంకారం ఉబ్బుకుంటూ వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఎప్పుడు కూడా కోపం ఏం చేస్తుందంటే మనిషిని పశువు కింద తయారు చేస్తుంది. మనం ఇవన్నీ గమనించాలి. ఎట్టి పరిస్థితులలోనూ మనం కోపాన్ని తెచ్చుకోకూడదు. ఒకవేళ కోపం వచ్చే పరిస్థితులు వచ్చినా కోపాన్ని దిగంబ్రింగుకోవాలి, కోపాన్ని శాంతపరుచుకోవాలి. మనం చూడండి, మనం కూడా ఇళ్లలో చూస్తూ ఉంటాం, తల్లి పిల్లవాడు అల్లరి చేస్తే కోపం వచ్చి చేతిలో చెంచాయో గరిటో పీట ఉంటే కొట్టేస్తుంది. నెత్తురు బడబడా కాదు, అయ్యి బాబా అయ్యి బాబా అయ్యి బాబా హాస్పిటల్ తీసుకెళ్తుంది, ఏడుస్తూ తీసుకెళ్తుంది. ఎందుకు కొట్టింది మరి అంత ప్రేమన తల్లి? అంటే కోపం వచ్చినప్పుడు మనిషి పశువు అయిపోతాడండి. ఈయన కూడా మహానుభావుడు అయినప్పటికీ, దక్షుడు ప్రజాపతి అయినప్పటికీ వెంటనే లేచి నిలబడ్డాడు. సభాసదులారా, చూశారుగా మీరు ఇక్కడ జరిగిన దృశ్యం అంతటినీ కూడా. నేను ప్రజాపతిని, మామగారిని, అటువంటి నేను వస్తే ఈ శివుడు కనీసం నమస్కారం చేయలేదు కదా, ఏ విధమైనటువంటి సంజ్ఞ కూడా చేయలేదు. ఇతడు చాలా దుష్టుడు. ఇక చూడని మొదలుపెట్టాడు, పరమేశ్వరుని నిందించడం మొదలుపెట్టాడు. పాపం పరికిం పండితడు దిక్పాల యశోహానికరుడు. దిక్పతులకి ఒక కీర్తి అంటూ ఉంటుంది. మనకు తెలుసు కదా, అష్ట దిక్పాలకులు ఉంటారు, ఎనిమిది దిక్కులు, నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు, ఎనిమిది ఎనిమిదింటికి దిక్పాలకులు ఉంటారు. వీళ్ళు ఒక్కొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తర, ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, ఎవరి డ్యూటీ వాళ్ళది. వాళ్ళకున్న కీర్తిని ఇతను ఏం చేస్తున్నాడంటే హరుడు హరింపజేస్తున్నాడు, కీర్తిని దిగజారం చేస్తున్నాడు. క్రియాశూన్యుడు. అంతేకాకుండా ఇతని వల్ల సజ్జన చరిత్ర అంతా కూడా దూషితం అయిపోతుంది. ఇతడు చివరికి అన్నాడు, కోతి కన్నుల వాడని చెప్పాడండి, మర్కట నేత్రుడు. అల్లుడిని పట్టుకుని సభామధ్యంలో అంతమంది దేవతలు, అక్కడికి విష్ణుమూర్తి వచ్చాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, వీళ్ళంతా కూడా ఉన్నారు వాళ్ళ సమక్షంలో అంటున్న మాటలు ఇవి. కోతి కన్నుల వాడు ఇంకా ఏమన్నాడంటే, ఇతడు శ్మశానంలో తిరుగుతాడు, మెళ్ళో పావులు వేసుకుంటాడు, ఒంటికి విభూతి పూసుకుంటాడు, అంటే సుగంధ ద్రవ్యాలు పూసుకోవట్లేదు అని ఉద్దేశం, మంచి కారెక్కి వెళ్ళటం లేదని, ఎద్దునెక్కి తిరుగుతూ ఉంటాడు. ఇతడు అమంగళకరుడు ఈ శివుడు అనేవాడు. అంచేతని అహంకారంతో నాకు కనీసం నమస్కారం కూడా చేయలేదు ఇతడు. అంచేత మీరందరూ అనుమతించినట్లయితే అన్నట, సుణత్వం మీ విప్రవర్యా సురా వజ్యం హిమే చదాకర్తమే తత్. మనం అప్పుడప్పుడు శ్లోకాలు ఎంత చదువుకున్నామంటే, నిన్న గురుగారు చెప్పారు 24,000 శ్లోకాలు 24 గాయత్రీ మంత్రాక్షరములతో వ్రాయబడినాయి కాబట్టి అక్కడక్కడ మనకి ఆ ఫలితం తగలడం కోసం చిన్న చిన్న శ్లోకాలు చదువుతూ ఉంటాం మనం, అది తెలుసుకుందాం. అది అన్నాడు చివరికి, మీరు అనుమతిస్తే ఏం చేస్తాను తెలుసా, వజ్యం హి, ఇతన్ని చంపేస్తాను అన్నాడు. ఎంత మూర్ఖుడు కాబోతే కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసి అల్లుడిని చంపేస్తానంటే ఎవరైనా అసలు. ఆ కోపం ఎంత ద్వేషానికి దారితీస్తుందో మీరు ఆలోచించండి. మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాం, ఇద్దరు స్నేహితులు భుజం మీద చెయ్యి చేసి వెళుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఏమొచ్చిందో సగం దూరంసరికి కోపం వచ్చి ఎదురు పెంచి కొట్టుకుంటూ ఉంటారు. ఇక కొట్టేసుకుని గిల్లేసుకుని కింద పడిపోయి చొక్కాలు చింపేసుకుని, అంటే కోపం వచ్చేస్తే మనిషి ఆ విధంగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ దక్షుడు కూడా అదే పని చేశాడు. వెంటనే చివరికి అన్నాడు, సరే అలా అట్టబెట్టి చంపద పక్కబెట్టి ఇతను నేను శాపం ఇస్తాను, శాపానికి అర్హుడైతాడు అని చెప్పి ఏం చెప్పాడంటే, ఇంద్రుడికి విష్ణుమూర్తికి ఇలా దేవతలందరికీ కూడా యజ్ఞంలో మేమేం చేస్తాం, హవిర్భాగాలు సమర్పిస్తారు కదా మీరు, ఇక పైన ఈ శివుడు హవిర్భాగమును పొందకుండుగాక అని శాపం ఇచ్చాడు. అసలు యథార్థానికి పరమశివుడు సర్వమంగళకరుడు, ఆయన లేనిదే యజ్ఞం అమంగళకరం. అది అటువంటి దాంట్లో ఈయనకి హవిర్భాగం లేకుండా శాపం ఇచ్చేశాడు. ఈ దక్ష ప్రజాపతి కమండలం నీరు తీసుకుని అలా విడిచిపెట్టేశాడు. అయితే వెంటనే భృగు మహర్షి వాళ్ళంతా ఉన్నారు, ఒక్కళ్ళైనా లేచి, అయ్యో దక్ష ఆగు ఆగు, ఏమిటి నువ్వు చేసిన పని, తప్పు చేస్తున్నావు, ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఒక్కళ్ళు కర్మ సిద్ధాంతం అది, ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడలేదో నందీశ్వరుడికి కోపం వచ్చింది. అవురా, నా ప్రభువు నా యజమాని లోకాలన్నింటికీ కూడా మరి సృష్టి స్థితి లయకారకుడు, అంటే పుట్టిస్తాడు పోషిస్తాడు లయం చేస్తాడు, అటువంటి పరమేశ్వరుడికి ఇతను శాపం ఇస్తాడా, ఈయనంత ఇతను బ్రతికెంత అనుకుని అన్నాడు. రే రే శత మహామూఢ దక్ష దుష్టమతే, ఇంకా చాలా పదాలు ఉపయోగించాడు, మూఢుడా దుష్టుడా, అంతేకాకుండా ఈ మహామూఢుడు ఉపయోగించు, నువ్వు నువ్వు పరమేశ్వరుడికి శాపం ఇస్తావా, అయ్యయ్యో ఎంత పని చేసావు, ఇది ఎవరి వల్ల అయితే యజ్ఞములన్నీ కూడా పవిత్రమవుతున్నాయో, ఎవరు ఉన్నట్లయితే ఆ యజ్ఞము సర్వమంగళకరమవుతుందో, అటువంటి మా ప్రభువుని రుద్రుని వ్యర్థంగా నువ్వు శపిస్తావుటయ్యా నువ్వు, ఓ దుష్ట నీకు ఎంత అహంకారం, నువ్వు మానవ మాతృలాగా ప్రవర్తించావు, ఒక ప్రజాపతిగా నువ్వు ప్రవర్తించట్లేదు అని చెప్పి కోపం వచ్చి, వీళ్ళు ఒక భృగు మహర్షి ఏదో శాపం పెట్టాడు, వీళ్ళంతా నిన్ను శివుణ్ణి ఆరాధించే వాళ్ళందరూ భస్లోగాక అని శాపం పెట్టాడు. పైపేసు ఈ కోపం వచ్చి నందీశ్వరుడు వేసి గబగబా ఈయన శాపం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఓహో నువ్వు పరమేశ్వరుని నిందించావు కాబట్టి ఇంతమంది కూడా ఎవరు ఎదురు తిరిగి ఏమీ చెప్పలేదు కాబట్టి బహుశా వీళ్ళంతా నీ మాటని గౌరవించి శివునికి ఇచ్చిన శాపాన్ని అంగీకరించిన వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళు అంగీకరించకపోతే ఏం చేయాలి, మన ఇష్టం లేదా, నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను చేస్తాం కదా, ఎవరు ఒక్కళ్ళు లేవలేదు కదా, కాబట్టి ఇక్కడ ఒక పని చేయండి, ఏం చేస్తారంటే, యూయం సర్వే రుద్రగణా వేద బాహ్యాభవంతు వై, ఎవరైతే ఈ మహేశ్వరుని నిందిస్తుంటే అలా చూస్తూ ఊరకుండా ఉన్నారో మీరంతా కూడా అనేకానేకమైనటువంటి నష్టములు పొందుదురుగాక అని చెప్పి శాపం ఇవ్వడానికి ప్రారంభించాడు. ఆయన ఏమిచ్చాడు, ఆయన మీరు భవిష్యత్తులో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి ఓ బ్రాహ్మణోత్తములారా ఓ వేదవిధులారా ఓ ఋత్విక్కులారా మీరందరూ కూడా అతను చెప్పిన మాటను అంగీకరించారు కాబట్టి, శివుని శాపాన్ని మీరు అంగీకరించారు కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కూడా వేద దూరులైపోతారు, అంతేకాకుండా విచక్షణా జ్ఞానాన్ని అంటే ఇది తినచ్చు ఇది తినకూడదు ఇది త్రాగవచ్చు ఇది త్రాగకూడదనే జ్ఞానాన్ని కోల్పోయి తాగకూడనివి త్రాగుతారు తినకూడనివి తింటారు. అంతేకాదు మీరు మీకున్న విద్యను ఏం చేస్తారంటే డబ్బుల కోసం అమ్ముకుంటారు. అంటే విద్యను ఎప్పుడు డబ్బులకు అమ్ముకోకూడదు. ఎవరైనా సరే ఒక ఉపన్యాసం చెప్పినా ఒక పూజ చేసినా సంతోషంగా ఇచ్చినటువంటి సంభావన తీసుకోవాలి తప్ప ఇంత ఇస్తేనే నేను చేస్తాను ఇంత ఇస్తేనే నేను చెబుతాను అనే నియమం ఎప్పుడు పెట్టకూడదు. అది విద్యని అమ్ముకోవడం అవుతుంది. ఇచ్చింది తీసుకోవచ్చు తప్పులేదు, అడగకుండా ఇచ్చింది అదే స్వీకరించవచ్చు. కాబట్టి ఇకపైన మీరేం చేస్తారంటే వ్రతాలు నోములు అవి చేయించి విద్యను కూడా మీరు డబ్బుల కోసం అమ్ముకుని జీవిస్తారయ్యా అని చెప్పి బ్రాహ్మణోత్తరం అందరినీ కూడా నందీశ్వరుడు శపించేశాడు. ఇంకా చాలా శాపాలు, ముఖ్యమైన మాత్రం చెప్పుకున్నాం సమయానుకూలంగా. ఎప్పుడైతే ఈ విధంగా నందీశ్వరుడు శాపం ఇచ్చాడో దక్షుడికి ఇంకా కోపం వచ్చేసింది. ఇంకా కోపం వచ్చేసి ఇంకా రకరకాలుగా ఈ పరమేశ్వరుని ఈశ్వరుని పరమేశ్వరుని ఎందుకంటాడు, శివుణ్ణి ఆరాధించే వాళ్ళందరూ కూడా మెళ్ళో ఈ పుర్రెలు వేసుకుంటారని విభూతి ధరిస్తారని మద్యాన్ని సేవిస్తారని ఇలా రకరకాలుగా రకరకాలుగా శాపాలు ఇచ్చేసాడు దక్షుడు. ఆ విధంగా అక్కడ జరుగుతుంది. అప్పుడు ఎంత గమనిస్తున్న పరమేశ్వరుడు ఒక్క మాట నంది, ఇలా రా నువ్వు, ఎందుకు కోప్పడుతున్నావు అలాగా, ఎందుకు అంత ఉద్రేకం తెచ్చుకుంటున్నావు నువ్వు, కాబట్టి నువ్వు చూడు నందిని మహా అప్రాజ్ఞ, నువ్వు మహాప్రాజ్ఞుడివి, తెలివి గలవాడివి, బుద్ధి గలవాడివి, మరి సనక సనందాది మహర్షులందరికీ ఎన్నో హితబోధలు ఎన్నో పురాణాలు చెప్పిన వాడివి, పురాణ సారాంశం ఇదేనా, కోపం తెచ్చుకోవచ్చా, కోపం మంచి పద్ధతినా, ఎందుకు తెచ్చుకున్నావు కోపం అలాగా, ఎందుకు శపిస్తున్నావు, ఈ శాపాలన్నీ కూడా భ్రమ, వృధా శప్తో బ్రహ్మకులు మత్వా శప్తంచ మాం భ్రమాత్. శాపం నాకు పట్టిస్తుందా, వాడు ఇచ్చిన శాపం నాకు, నువ్వు భ్రమపడుతున్నావు, భ్రమపడి తొందరపడి కంగారుపడి కోపంతో నువ్వు మళ్ళీ తిరిగి శాపం ఇస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే ఎవడో చెడ్డపని చేశాడని తిరిగి మళ్ళీ మనం చెడ్డపని చేయకూడదు. శాంతిస్తే అతని కర్మ అతనే అనుభవిస్తాడు. కాబట్టి నువ్వేం చేసావు, కోపంతో మళ్ళీ వాళ్ళకి శాపం ఇచ్చావు, ఇది మంచి పద్ధతి కాదయ్యా, ఇది బ్రాహ్మలు వేద వేదాంగ విధులు, వాళ్ళంతా వేదాన్ని ఆరాధించేవాళ్ళు. నువ్వు ఇప్పుడు బ్రాహ్మణులు చెప్పించావంటే వేదాన్ని తిరస్కరించిన వాడు అవుతావు. వేద తిరస్కారం మంచిది కాదు కదా, కాబట్టి శాంతించు 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 అని చెప్పి పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి శాంతపరిచాడు. సరే, ఈలాగా దక్షుడు కాస్త ఏం చేశాడంటే కోపం వచ్చి తన అనుచరులతో ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడ వాళ్ళు అక్కడికి జాగ్రత్తగా చేరుకున్నారు. ఈశ్వరుడు కూడా తన ప్రమదగణాలతోటి సతీదేవితోటి ఈ నందీశ్వరుడితోటి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. విష్ణువు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇదంతా ప్రయాగలో జరిగేటటువంటి యజ్ఞంలో జరిగిన ఘటన. ఈ యజ్ఞం వేరు, ఇది దక్షుడు చేసిన యజ్ఞం కాదు, ఋషీశ్వరులు చేసిన యజ్ఞం. ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మగారు దక్షుణ్ణి ప్రజాపతులకి నాయకుని చేశాడండి. మనకి చూస్తూ ఉంటాం లోకంలో చిన్న మెంబర్షిప్ వస్తే, చిన్న వార్డు మెంబర్ అయితే అక్కడి నుంచి మారిపోతూ ఉంటాడు ఆయన. ఒకసారి మాకు బాగా తెలుసున్న ఒక ఆయన మంత్రి పదవి వచ్చిందండి, సామాన్యుడు ఆయన, అతి సామాన్యుడు. ఒక్కోసారి చూసారా మీరు సినిమాల్లో వాటిని చూస్తారు, ఏదో పిల్లాడు ఆడుకుంటూ ఉంటే ఏనుగు వెళ్ళి మెళ్ళో దండ వేస్తే వాడిని రాజుని చేశాడని కథలు చదువుతున్నాం. అబద్ధం కదా, అందుకే నిజాలేనండి, అబద్ధాలు కాదండి, జరిగిన సంఘటన చాలా ఉన్నాయి. సుదర్శనుడు ఇలాంటి కథలు చదివితే అర్థమవుతుంది మనకి. అలాగే అనుకోకుండా మంత్రి పదవి వచ్చింది. మేము 5-10 మంది కలిసి మనకు బాగా తెలుసున్నాడే కదా ఏముంది అని చెప్పి మేమేం చేసామంటే ఆయన ఎక్కడో ఒక చోటకు వస్తే మేము వెళ్ళాం సరదాగా మాట్లాడడం కోసం. ఆయన టక్కని మీరు నా ఆఫీసు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు మంత్రి గారు. అంటే ఓట్లేండి, మనం వార్డు మెంబర్ ఎలా ఉంటే మంత్రి గారు అలా ఉన్నాం, తప్పు మేము అనుకున్నాం. తప్పు మందే, ఆయన ఒక హోదాలో ఉన్నప్పుడు హోదాలో నడుచుకోవాలి తప్ప మరి అలా మనం నడవకూడదు అనుకున్నాం. అట్లా ఏంటంటే దక్ష ప్రజాపతికి ప్రజాపతులకు నాయకుడు అయ్యాడండి. ఇక చూడండి ఈయనకి అహంభావం ఇంకా పెద్ద, నేను దక్ష ప్రజాపతులందరికీ నాయకుడు అయ్యాను, ఇప్పుడు నా శివుడి మీద ఉన్న నా కోపానికి తగ్గట్లుగా అతను అవమానపరిచి కించపరిచి నీచంగా చేసి నా కక్ష తీర్చుకుంటాను అని చెప్పి మూర్ఖత్వం చేత యజ్ఞం చేయడం మొదలుపెట్టాడండి. పరమేశ్వరుడి మీద కోపం చేత, ఏదో మన వాళ్ళండి ఏదో కోపంతో ఏదో చేశాడంటారు చూశారు, అలా చేశాడండి. చేస్తే ఒక యజ్ఞం చేశాడు వాజపేయమని, అది బాగా అంటే చిన్న యజ్ఞం, అది పూర్తయిపోయింది. దాంట్లో కూడా పరమేశ్వరుడు లేడు, అమంగళకరమైనటువంటి అది యజ్ఞమే. కానీ ఈసారి అందరినీ పిలిచేసి ఇతను అవమానపరచాలనుకుని చెప్పినట్టు బృహస్పతి సవనం అని ఒక యజ్ఞం ఉంటుంది. ఆ బృహస్పతి సవనాన్ని యజ్ఞం ప్రారంభించాడు దక్షుడు. అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించాడు. కొంతమందిని ప్రత్యేకంగా తానే వెళ్ళి ఫోన్ చేసి పిలిపించి తప్పనిసరిగా రావాలని చెప్పి, ఆ క్రమంలో బ్రహ్మగారు గణంతో వచ్చేసాడు. విష్ణుమూర్తి ఇక్కడే కొంచెం కథలో తేడా ఉందని చెబుతున్నాను, కొన్ని గ్రంథాల్లో ఇది లేదు, వాడు లేనట్టుగా ఉంది, బ్రహ్మగారు విష్ణుమూర్తి రానట్టుగా ఉంది. కానీ శివపురాణాలు మాత్రం వాళ్ళిద్దరూ తమ తమ వాహనాలతోటి తమ తమ గణములతోటి వచ్చి అక్కడ కూర్చున్నారని చెప్పి స్పష్టంగా ఈ శివపురాణాలు ఉంది. కాబట్టి దాన్ని అనుసరిస్తూ వెళదాం మనం. ఏదైనా సదా సారాంశం ఒకటే చివరికి జరిగేది. అయితే అంతేకాకుండా అగస్త్యుడు, కశ్యపుడు, వామదేవుడు, భృగువు, భగవానుడు, భరద్వాజుడు, గౌతముడు, పైరుడు, పరాశరుడు, ఇంకా వేదవ్యాసుడు మొత్తం అందరు ఋషీశ్వరులందరూ కూడా వచ్చేసారండి. దక్షుడు గొప్ప యజ్ఞం చేయడం ఏంటి, మన దాంట్లో పాల్గొపోవడం ఏంటి, తప్పనిసరిగా ఎందుకంటే మంచి కార్యక్రమం జరుగుతుంటే పాల్గొవాలి కూడా. ఆ విధంగా వీళ్ళందరూ వెళ్ళారు, యజ్ఞం దగ్గరికి వెళ్ళేశారు. వెళ్ళి శివుడు వచ్చాడు, విష్ణువు వచ్చాడు, బ్రహ్మదేవుడు వచ్చాడు, అందరూ కూడా వారి వారి యొక్క స్థానాల్లో కూర్చుని ఉన్నారని. అయితే ఇతను సంజాయిషి చెప్పుకోవాలి కదా, అందరూ ఇలా చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరు వచ్చారు ఎవరు రాలేదు చూసి పరమశివుడు రాలేదు. ఏం జరిగి ఉంటుంది అని మళ్ళీ మనసులో తెకమక పడే కంటే మనం చెప్పేస్తే మంచిదని ఇతను వెంటనే ఏం చేశాడంటే, తస్మిన్ యజ్ఞే వృతశంభు నా దక్షేణ దురాత్మన కపాలీతి వినిశ్చస్య తస్ యజ్ఞార్హత నహి. ఓ సభాసదులారా, ఓ దేవతలారా, శివుడు కపాలి కపాలం పోసుకుని భిక్షం ఎత్తుకుంటాడు, మెల్లో ఎముకల దండ వేసుకుంటాడు, అందుచేత నా కుమార్తెని ఇచ్చి అతనికి వివాహం చేసినప్పటికీ అతను నేను పిలవలేదు, అతనికి పూజార్హత లేదు. అతనికి మీరు ఏదైనా అనుకుంటారేమో, నేను పిలవను కాక పిలవలేదు. అంతేకాకుండా ఇంకొక విషయం చెబుతాను నేను, ఇక్కడ మీరేదో మా కుమార్తెని ఇచ్చారనుకున్నా కుమార్తెని కూడా నేను మనస్ఫూర్తిగా అతనికి ఇచ్చి వివాహం చేయలేదు. స్పష్టంగా చెప్పాడు, బ్రహ్మగారు ఒత్తిడి చేస్తే అన్ని విధాలా కూడా యోగ్యుడయ్యా అతనికి ఇచ్చి నీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయమని చెబితే చేశాను. అటువంటి నా అల్లుడు ఇగో ఈ విధమైనటువంటి కపాలి కాబట్టి భిక్షమెత్తుకుంటాడు కాబట్టి ఎదురు మళ్ళీ అవన్నీ తిరగేసి అతను అవన్నీ కూడా దుర్గుణాలు కదా చెబుతున్నాడు. యథార్థానికి అవన్నీ కూడా పరమేశ్వరునికి సద్గుణాలు. అయినప్పటికీ అతను అలా భావించి నేను పిలవలేదని చెప్పి చెప్పేసరికి దధీచుడికి కోపం వచ్చింది. దధీచ మహర్షి తెలుసు కదా మీకు, వెన్నెముకని దేవతల వజ్రాయుధం కోసం ఇచ్చినటువంటి మహానుభావుడైన దేవకార్యం కోసం మనకి గడిచే నైమిసారణ్యంలో దధీచ మహర్షి యొక్క గుడి, అక్కడ ఇంద్రుడు అడగడం, ఇవన్నీ మీకు బొమ్మలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం వెళ్ళి అన్ని చూసొచ్చు, మీరు వెళ్ళి చూడొచ్చు. దధీచ మహర్షి యొక్క భార్య ఇవన్నీ అక్కడ ఉన్నాయి అవన్నీ కూడా. కాబట్టి దధీచ మహర్షి కోపం వచ్చేసింది, అవురా పరమేశ్వరుడు సతీదేవితో లేనటువంటి పరమేశ్వరుడు లేనటువంటి యజ్ఞం అమంగళకరము, ఇది చివరిదాకా జరగదు యజ్ఞము, మధ్యలో ఆగిపోతుంది, కాబట్టి దక్ష ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని నువ్వు పరమేశ్వరుడికి ఆహ్వానం పంపి పిలవమని చెప్పాడు. అతని మాటల్ని పట్టించుకోలేదు వదిలేటి గాలి. చూడ మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాం అంటే ఇష్టం లేదని మాట మాడతాం అనుకోండి, అది విన్నట్టుగా నటించి ఇంకోటితో మాట్లాడేస్తూ ఉంటాం. ఇవన్నీ మానవ స్వభావాలు ఇవన్నీ కూడా. కాబట్టి అతను చెప్పినప్పటికీ వినలేదని దక్షుడు ఏం చేశాడు, దధీచుడు చెప్పిన మాటల్ని పట్టించుకోనే లేదు, గాలికి వదిలేశాడు. పెట్టి ఎప్పుడైతే వదిలేశాడు ఆయన ఒక మాట అన్నాడు, దక్ష నువ్వు నా మాట వింటలేదు. యస్య స్మృత్యా చ నామోక్త్యా సమగ్రం సుకృతం భవేత్ తస్మాత్ సర్వ ప్రయత్నేనకి అనేత్యవో వృషధ్వజ. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నీకు నేను, మహానుభావుడు ఆయన, యస్య స్మృత్యా చ నామోక్త్యా, ఎవరిని స్మరించడం చేత, ఎవరి శివ 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 అని నామోచ్చరణ చేత సర్వ పాపములు హరిస్తాయో, సమస్త పుణ్యాలు శుభములు కలుగుతాయో, అటువంటి పరమేశ్వరుని ఒక్కసారి కబురు చేసి నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు వెళ్ళక్కలేకుండా దేశపట్టావు కాబట్టి కబురు చేసి ఆయన కూడా నువ్వు పిలిపించవయ్యా నీ కుమార్తెని నేలుని అని చెప్పి చెప్పినా మళ్ళీ అదే అన్నాడు. అతడు అనర్హుడు పూజారుడు కాదు అతను, అందులో నేను పిలవను కాక పిలవనని చెప్పి మొండిగేశాడు దక్షుడు. సరే ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడు ఇక మరి ఏం చేయగలడు కనుక, అప్పుడు అతడు ఈ దధీచి తన శిష్యులు ఉంటారు కదా, శిష్యులతో సహా వాకౌట్ చేసినట్టుగా అసెంబ్లీలోను ఢిల్లీలోను వెళ్ళిపోయాడు అంతే. ఇక నేను పరమశివుడు లేని చోట కూర్చోవడం తప్పు, ఇది అమంగళకరము, ఈ యజ్ఞం పూర్తి కాదు అంటూనే అలా వెళ్ళిపోయాడు, అది బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ విధంగా మరి వెళ్ళిపోయాడో ఇక యజ్ఞం ప్రారంభం అవుతుంది. యజ్ఞం ప్రారంభానికి ఆయన భృగు మహర్షిని అధ్వర్యుడిగా నిర్ణయించుకున్నాడు. అంటే యజ్ఞంలో చాలామంది ఉంటారు, ఉద్గారీలు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ అంతకుముందే నియమించుకున్నాడు కాబట్టి భృగుని యొక్క ఆధ్వర్యంలో ఆ యజ్ఞం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఈ ఉత్సాహంగా జరుగుతూనే ఉంది. ఈ యజ్ఞం చూడడం కోసం ఈ దేవతలందరూ కూడా వస్తున్నారు, వెడుతున్నారు, వస్తున్నారు, వెడుతున్నారు. అయితే అద్భుతమైనటువంటి బహుమానములు పెట్టాడు దక్షుడు. అక్కడ చాలామంది వచ్చారు, వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ విమానాల్లో చెప్పుకుంటున్నారు, ఆహా ఏమి యజ్ఞం, ఏమి యజ్ఞం, దక్షుడు ఎంత వైభవంగా యజ్ఞం చేసుకున్నాడు. ఇక వెళ్ళిన వారి కంచి పట్టు చీరలు లెక్కలేదుటండి, అన్ని పట్టు చీరలు తెప్పించేటండి, హారాలు, చేతులకి గాజులు, చెవులకి పోగులు, ముక్కుకి ముక్కర్లు, ఇక ఉంగరాలు, ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకోవడమే కానీ, ఇది ఒక్కొక్కరికి పిలిచి ఒక్కొక్కటి ఇవ్వడం కాదని, ఎవరికి సైజు ప్రకారం వాళ్ళు ఎందుకు తట్టుపట్టుకోవడం అనుకుంటూ పెడుతున్నట్టండి విమానాలు. ఆహా ఎంత ఏర్పాట్లు చేశాడు, ఆ చీరలు ఎంత బాగున్నాయి, ఆ చెవి పోగులు ఎంత బాగున్నాయి, ఆ ముంగరు ఎంత బాగున్నాయి అని వర్ణించుకుంటూ వెళ్ళిపోతున్నట్టండి. ఈ ఓ విమానాలు పెడుతున్నాయి, వస్తున్నాయి, విమానాలు పెడుతున్నాయి, వస్తుంటే అప్పుడు గంధమాదన పర్వతం మీద ఉంది ఈ సతీదేవి. విజయ అనేటువంటి ఒక చెలికత్తెని పిలిచింది. చెలికత్తే, చెలియా, ఏమిటి అంత విమానాలు, ఓ పెడుతున్నాయి, వస్తున్నాయి, పెడుతున్నాయి, ఏవో చీరలు అంటున్నారు, పట్టు చీరలు అంటున్నారు, ఏవో చెవు పోగులు అంటున్నారు, ఏమిటి అంత విషయం, ఒకసారి వెళ్ళి తెలుసుకురా అని చెప్పి విజయ అనేటటువంటి ఒక చెలికత్తెని, అంటే చెలికత్త అనకూడదు, పరిచారిక బాగుండదు అనుకున్నాం, ఒక పరిచారికని పంపించింది. సరే ఈ వెళ్ళింది ఆమె. ఈలోగా చంద్రుడు రోహిణి అనేటటువంటి ఆమె దర్శన కుమార్తె, ఆ రోహిణి అనేటటువంటి స్త్రీ ఆ భార్యతో కలిసి వెళ్ళిపోతున్నాడు విమానంలో. మీకు తెలుసు 27 మంది నక్షత్రాలని దక్షుడు ఇచ్చేత వెళ్ళజేస్తే రోహిణితో మాత్రమే ఉండేవాడు. అందుకే దక్షుడు శపించాడు కూడా, నువ్వు ముసలోడు అయిపోగాక. అందుకే సోమనాథ క్షేత్రంలో వెళ్ళి సోమనాథ లింగేశ్వరుని ప్రతిష్ఠించిన తర్వాత అతనికి 15 రోజులు క్షయ, 15 రోజులు వృద్ధి, అంటే పౌర్ణం నుంచి వృద్ధి క్షయ పొందుతాడు, అమావాస్య నుంచి వృద్ధి పొందుతాడు. ఆ విధంగా శాపాన్ని కొంచెం మార్చారు. అది దక్షుడే చేసిన పని. ఆ భార్యని తీసుకుని, రోహిణిని భార్యని తీసుకుని వెళ్ళిపోతూ ఆ వృత్తాంతం అంతా ఈ విజయకి వివరించాట. సాధారణంగా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, మంచివాళ్ళు కాస్త ఉంటే ఇంకా ఎక్కువ చేసి చెబుతారు, ఆహా ఓహో చేయాలి ఏమిటని ఎక్కువ చేసి చెప్పేసరికి ఆ విజయ వచ్చి సతీదేవి చెప్పేస్తే కంగారు పడింది. అయ్యి బాబోయ్, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారా, ఇలా పంచిపెట్టేస్తున్నారా, నాకు కూడా 4 చీరలు తీసుకుంటే బాగుండు కదా, వస్తు ఎన్ని ఉన్నా సరే సాధారణంగా గురుగారు అంటారే, ఎన్ని భర్త ఎన్ని 1000 రూపాయలు పెట్టి చీర కొన్నా సరే చీర మీద జాకెట్ కనుక పుట్టింటి వారు పెడితే ఇది చూపిస్తుంది అందరికీ, కనుక కింద చీర చూపించదండి ఎవరు, మా పుట్టింటి వారు పెట్టు, అది సహజం, న్యాయంగా ఉండాలి కూడా, దోషం కాదు, శాస్త్రం చెప్పింది పుట్టింటి వారి ఎందు అటువంటి అభిమానం ఉండాలి. అందుకే నేను మీరు కన్యాదానం చేసినప్పుడు మీరు మంత్రం గమనించమని చెప్పాను, మనకి సమయం లేక తొందరగా వెళ్ళిపోయాము. కన్యాదానంలో సరే లోకరక్షణ హేతున కళ్యాణం చేసిన పక్క పెడితే మంత్రం మీరు విన్నట్లయితే ఆ మంత్రంలో కన్యని పూర్తిగా దానం చేసినట్లుగా లేదండి. మిగిలిన ఒక్క కన్యాదానం తప్ప ఈ భూమండలం మీద ఉన్న ఏ దానం చేసినా నా మమా అది మళ్ళీ మనకు చెల్లదండి. డబ్బు ఇవ్వండి, బంగారం ఇవ్వండి, వస్త్రం ఇవ్వండి, భూమి ఇవ్వండి, ఏమి ఇచ్చినా మనకు చెల్లదు. ఆభరణాలు ఇవ్వండి, లేకపోతే పానుకులు ఇవ్వండి చేస్తారు, కొంతమంది చెప్పులు ఇస్తారు, గొడుగులు ఇస్తారు, నా మమా అది నాకు చందం అని చెప్పి మంత్రం ఉంటుంది. కానీ కన్యాదానం అలా కాదండి. కన్య మీద భర్తకి ఇచ్చి అల్లుడికి ఇచ్చేసినప్పటికీ ఈ స్త్రీ మీద తల్లిదండ్రులకి ఆమె మరణాంత వరకు హక్కు ఉంటుందండి. అంతే తప్ప మనం ఇచ్చేసాం కాబట్టి మాకేం సంబంధం లేదు, ఏడిస్తే ఏడిచింది, వాడు ఏం చేస్తాడు అనుకోకూడదండి. అతను ఏదైనా ఇబ్బంది పెడితే ఆ తీర్చేటటువంటి అవసరము వీళ్ళకుంది, అతను ఏ విధంగా శిక్షించే హక్కు కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకే మంత్రంలో పూర్తిగా ఉంది, వింటే అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే, ఎప్పుడైతే ఆడపిల్ల కాబట్టి, ఆడాము కాబట్టి, మమకారం పుట్టింటి మీద ఉంది కాబట్టి, ఓహో అయితే గబబా ఏం చేసింది అని ప్రశ్న. ఈ క్రీడ అంటే ఆడుకుంటున్నాడు, ఇది జలక్రీడలు ఆడుతుంది. గబబా ముగించుకుని భర్త దగ్గర శివుడి దగ్గర వచ్చేసింది. అప్పుడు పరమేశ్వరుడు సభలో ఉన్నాడు. పరమేశ్వరుడు, సతీ ఇలా వచ్చావా రా అని చెప్పి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, అంత ఆప్యాయతగా కూర్చుంటే ఆనందించింది. ఆనందించి నాదా ఏమంది, పితుర్మమ మహాన్ యజ్ఞం భవతి ఇది మయాశ్రుతం. నాకేంటో అలా వెళ్ళిపోయే వాళ్ళని గమనిస్తే ఏదో జరుగుతుందని, నేను విజయ్ అనేటువంటి ఆమెను పంపిస్తే పరిచారికని మా తండ్రి గొప్ప యజ్ఞం చేస్తున్నాడని తెలిసింది. ఇప్పుడే నాకు తెలిసింది తత్రోత్సవో మహానస్తి సమవేతాసుల రసయ. అక్కడికి అందరు దేవతలు వచ్చేసట, అందరూ వచ్చేసారు. బహుశా మన్ని పిలవడం మర్చిపోయి ఉంటాడు, ఆ హడావిడిలో మర్చిపోయి ఉంటాడు. అంచేత మనం వెడదామని చెప్పి అని అడిగింది భర్తని, మనం కలిసి వెడదాం. ముసారు అప్పుడు నేను వెళతాను అనలేదండి, ఎక్కడ వెళ్ళి పుట్టింటికైనా ముందు రమ్మని అడగాలి భర్తని. ఆ భర్త అన్నా ఉద్యోగం కదా, సెలవు దొరకదా, నువ్వు పొన్ను వీలురా అంటే వెళ్ళాలి తప్ప, కానీ మా పుట్టుకు నేను వెళ్ళొస్తానండి, మీరు రెండు తింటూ ఉండండి అనకూడదు. ఆయన చెప్పి ఆయన అలాగే రాడు తెలుసు కదా, ఆయన ఆ ఇబ్బంది పడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా మనం వెడదానండి అని చెప్పి చక్కగా భర్తని బ్రతిమాలింది. బ్రతిమాలి ఒక మాట కూడా అంది, ఒకవేళ మీరు ఈ యజ్ఞానికి ఆహ్వానం రాలేదు కదా, ఆహ్వానం రాకపోతే మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పి ఒక నియమం మీరు అడుగుతారేమో నాకు తెలుసు, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే తండ్రి ఇంటికి, స్నేహితుడి ఇంటికి, రాజుగారి ఇంటికి, వీళ్ళ ఇళ్ళకి పిలువకపోయినా శుభకార్యక్రమాలకి వెళ్ళొచ్చు అని మీకు తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు కదా. మా తండ్రి గారు ఏదైనా హడావిల్లో ఉండి పిలవకపోవచ్చు అని చెప్పి పుట్టింటి వారిని సర్దుబాటు చేసుకుంటూ సమర్థించుకుంటూ మాట్లాడింది. చాలాసేపు సమయానికి తక్కువ చెప్పుకున్నాం, ఇంకా చాలా మాట్లాడింది. అంటే ఆయన అన్నాడు, సతీ బాగానే ఉంది నువ్వు చెప్పేది, కానీ ఒక్క మాట చెబుతాను, అటు గురువుగారింటికైనా, మిత్రుడింటికైనా, రాజుగారింటికైనా, పుట్టింటికైనా, పిలవకపోయినా నలుగురిళ్ళకి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు సహృదయులు అయి ఉండి మన పట్ల మైత్రీభావం కలిగి ఉంటే వెళ్ళాలి తప్ప, నీకు తెలుసు కదా ఆ వేళ చూసావు కదా శత్రుత్వం వహించాడు మీ తండ్రి నా చేత. అయినా కొంతమంది ఏం చేస్తారంటే మహనీయుల యొక్క మహత్తును తెలుసుకోలేరు, అల్పులు. లేకపోతే జగద్రక్షకుడు అయినటువంటి పరమశివుడు లేచి నిలబడి నమస్కారం చేయాలి ఆయనకి, అల్పుడు కాబట్టి, తెలివి తక్కువవాడు కాబట్టి, మూఢుడు కాబట్టి ఈ విధంగా అనుకున్నాడు. అందుకే పరమేశ్వరుడు అన్నాడు, అల్పులు ఏం చేస్తారంటే మహనీయుల యొక్క మహత్వం గ్రహించలేరు వాళ్ళు. ఆ విధంగా జరిగింది నీకు తెలుసు కదా, మరి సద్గుణములు లేని వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదు కాబట్టి మంచి పద్ధతి కాదు. అయినా ఒక మాట చెబుతున్నాను, ఎక్కడైతే పిలవని వాళ్ళ ఇంటికి వెళ్తావో అక్కడ నీకు అవమానం జరుగుతుంది, మరణ పర్యంతం కూడా రావచ్చు. పరమేశ్వరుడు కదండి, అది నోటమది వచ్చేదే వేదం, మరణ పర్యంతం రావచ్చు. ఇంకొక మాట చెబుతున్నాను, 10 మందిలోనూ మన్ని అవమానపరిచారనుకు అది ఆ బాణాలు ములుకుల్లాగా గుండెల్లో గుచ్చుకుంటాయి. శరీరానికి ఎక్కడన్నా కత్తి కానీ బాణం కానీ కొడవలు కానీ తగిలితే అది మందులు పూసి మార్పు చేసుకోవచ్చు, కొంతకాలం తగ్గిపోతాయి. కానీ గుండెకి గుచ్చుకున్నటువంటి, హృదయానికి గుచ్చుకున్నటువంటి మాటలు తూటులు ఉన్నాయి చూశారు, అవి జీవితాంతం ఇబ్బంది పడవలసి వస్తుంది. అంచేత మంచి పద్ధతి కాదు సతీ నా ఉద్దేశంలో అన్నాడు పరమేశ్వరుడు. ఏం చెబుతారు, వద్దని చెప్పలేడు, వెళ్ళమని చెప్పడు. వెళ్ళమంటే ఒక తప్పు, వద్దంటే ఒక తప్పు, రెండూ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు ఆయన. అయినప్పటికీ ఆమె లేదండి పోయింది, నేను ఒక్కతనే వెళ్ళొస్తాను చివరికి, అది ముందు ఇద్దరం వెడదామంది, ఆయన మాటలను పట్టింది, నేను ఒక్కతనే వెళ్ళొస్తానని అమ్మయ్య బాగుంది అనుకున్నాడు ఆయన. అనుకున్న సరే అయితే నువ్వు ఒక్కతే వెళ్ళలేమ్మా, ఇగో నందీశ్వరుని చక్కగా అలంకరించండి, దాని మీద నువ్వు ప్రయాణం ఇవ్వమని చెప్పి కూడా మరి 4 రోజులు 3 రోజులు ఉండవలసి వస్తున్నాడు. యజ్ఞం అనేసరికి పట్టుబట్టలు, సుగంధ ద్రవ్యాలు వగైరా వగైరా ఆమెకు కావలసినటువంటి ఈ సంభారాలన్నీ సమకూర్చి చక్కగా పరమేశ్వరుడు నందీశ్వరుని ఈ ప్రథమగణాన్ని ఇచ్చి పంపించాడు. ఎప్పుడైతే ఈ విధంగా పంపించాడో అక్కడ అపశకునములు బయలుదేరాయి దక్షిణ యొక్క యజ్ఞశాలలు. ఏమిటయ్యా అపశకునములు అంటే, చూస్తుంటే ధూళి ఆకాశం అంతా వ్యాపించేస్తుంది. ధూళి ఆలోచించారు, ఈ ధూళి ఎలా వచ్చేస్తుంది, ఏమిటి ఇదంతా కూడాను. ఇది మధ్యాహ్న సమయం. సాధారణంగా సాయంకాలం గోవులు ఇళ్ళకి పెడుతుంటే అది తొందరగా వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే దుమ్ము రేగుతుంది, అంతా కప్పుతుంది. కానీ మిట్ట మధ్యాహ్నం ఆవులు ఇళ్ళకు వెళ్ళేటటువంటి సమయం కాదు. అప్పుడప్పుడు దొంగల ముఠా వస్తూ ఉంటుంది, వాళ్ళు గుర్రాల మీద వచ్చి ఏం చేస్తారంటే పట్టుకుపోతూ ఉంటారు, ఆ గుర్రాల డెక్కల నుంచి దుమ్ము రేగుతూ ఉంటుంది. అలా అనుకుందామా అంటే అది కాదు, ఎందుకంటే రాజు చాలా సమర్థవంతమైనటువంటి రాజు ఇక్కడ చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు, అది కాదు. పోనీ ఇంకోటి అనుకుందామంటే ఏ విధంగా ఆలోచించినా వీళ్ళు బుర్రకి ఏమి తట్టలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని. కానీ అక్కడ మాత్రం ఏం జరుగుతున్నాయంటే ఆ అపశకునాల్లో అపశకునంలో నక్కలు కుయ్యడం, అలాగే ఈ కుక్కలు ఆ మొరగడం, ఉలకలు పడుతూ ఉండడం, గాలివాన వీచినట్టుగా దుమ్ము ధూళి ఎగిరిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి అపశకునాలు యజ్ఞశాలలో కనిపిస్తున్నాయి. అందరూ కూడా ఆశ్చర్యపోతుంది, ఏమిటి యజ్ఞం చేస్తుంటే చక్క వాతావరణం చక్కగా ఉండాలి, ఇలా జరిగింది ఏంటి, ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు విశ్వాంత కూడా తెలియకవాడు. సరే ఎప్పుడైతే ఈ విధంగా వచ్చేసారో సతీదేవి యజ్ఞశాలలోకి వచ్చేసింది, వచ్చేసరికి లోపల ప్రవేశించింది, ప్రవేశించేసరికి అక్కడ అగౌరవం జరిగింది, అవమానం జరిగింది సతీదేవికి. ఏమిటి అవమానం? సాధారణంగా పరమేశ్వరుని యొక్క భార్య కాబట్టి, జగజ్జనని కాబట్టి అందరూ లేచి నిలబడి ఆమెకు నమస్కారం చేయాలి. మరి తల్లి సోదరీమణులు అందరూ ఎదురుగా వచ్చి స్వాగతం పలకాలి. తల్లి చక్క వచ్చి పలకరించింది, సోదరి కూడా పలకరించారు, కొంతమంది పలకరించారు, కానీ అనుకున్నంతగా గౌరవం ఆమెకి ఏమీ దక్కలేదు. అన్నిటికీ మించి అసలు తండ్రి తాను చూసి తలకాయ తీయించుకుని తన పనులు చేసుకుంటున్నాడే తప్ప అయ్యో కుమార్తె వచ్చింది అనేటువంటి భావం అతనిలో లేదు. ఒకళ్ళు పొరపాటున ఒకసారి మర్చిపోయారనుకోండి, అమ్మ వచ్చావా, పోయిన సంతోషం, పిలవపోయినా వచ్చావు, నేను మర్చిపోయాను, పిలవడం మర్చిపోయాను అని అనాలి కదా, ఏమీ అనలేదు. అంటే కావాలనే తన్ని పిలవలేదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసింది సతీదేవి. అంతేకాకుండా ఎప్పుడైతే అతను లేచి నిలబడి ఆధారంగా పిలవలేదో మిగిలిన మునీశ్వరులందరూ కూడా అంతకుముందు 1000 దండాలు పెట్టేవారు, అమ్మా జగజ్జనని తల్లి మాత అని చెప్పి దండాలు పెట్టేవాళ్ళు, ఒక్కళ్ళు లేచి నిలబడలేదు, ఒక్కళ్ళు నమస్కారం చేయలేదు. ఎందుకని దక్షుడికి భయపడ్డాడు. దక్ష ప్రజాపతి మొదట చెప్పాడుగా, వాడు అమంగళకరుడు, కపాలి, బెచ్చమెత్తుకుంటాడు, అందుకే నేను పిలవలేదన్నాడు కదా. పిలవని కారణం చెప్పేసినప్పుడు ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెడతామండి, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఆ యజమానికి ఇష్టమైన పనులే చేయాలి, ఆయనకి ఇష్టం కాని పనులు మనకి ఇష్టమైన చేయకూడదు. కాబట్టి నిజంగా వీళ్ళకి జగజ్జనని మీద గౌరవం ఉన్న వెళ్ళింది దక్షుడి ఇంటికి కాబట్టి, యజ్ఞానికి కాబట్టి, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు ఎవరు లేచి నిలబడి గౌరవం చేయలేదు. అక్కడ ఈ హవిష్యులను చూసింది, హవిర్భాగాలను చూసింది, చూస్తే విష్ణుమూర్తికి ఉంది, బ్రహ్మదేవుడికి ఉంది, మహేష్ అదే ఇంద్రుడికి ఉంది, అంటే దేవతలందరికీ దిక్పాలకులందరికీ ఉన్నాయి తప్ప పరమేశ్వరుడికి ఇక్కడ హవిర్భావం కనిపించలేదు. ఇక ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చింది, ఓహో ఇతడు కావాలనే పిలవలేదు, గతంలో అన్నట్లుగా హవిర్భాగము ముట్టకుండా ఉండుగాక అన్నాడు కాబట్టి ఇతని యథార్థానికి ఆ శాపం పట్టేవదు, నందీశ్వరుడిది పట్టవు, ఎందుకు పరమేశ్వరుని దగ్గర ఉండగా వీళ్ళ శాపాలు పట్టిస్తాయి, పట్టవలేదు. అయినప్పటికీ అది గుర్తుకొచ్చింది ఏమి కూడా, అందుకేమో హవిర్భాగాన్ని ఇక్కడ పెట్టలేదు ఈయన కాబట్టి ఈ చరాచర జగత్తంతటికి కూడా మంగళమదన చేసేటటువంటి మంగళకరుడైనటువంటి నా భర్తకి ఇక్కడ హవిర్భాగం లేకుండా చేశాడు వీడు కాబట్టి ఈతని బుద్ధి భ్రష్టమైనది అనుమానం ఏమి లేదు అని చెప్పి వెంటనే అందుట ఏమని చెప్పింది, ఓ దక్షుడా, అనాహుతస్త్వయా కస్మాత్ చంబు పరమశోభన, నువ్వు పరమేశ్వరుని మంగళకరుడైనటువంటి పరమేశ్వరుని ఎందుకు ఆహ్వానించలేదు నువ్వు, ఈ సంభారాలు చూస్తే, ఈ హవిస్సులు చూస్తే నువ్వు కావాలని పిలవనట్టుగానే నాకు అర్థమవుతుంది, ఆయన లేని కర్మ ఏమైనా పవిత్రమవుతుందా, మంగళకరం అవుతుందా, యజ్ఞ ద్రవ్యాలు, యజ్ఞంలో ఉండే మంత్రాలు, హవిర్భాగాలు, పితరులకిచ్చే కవ్యాలు, ఇవి సర్వము సర్వస్వరూపుడు కదా ఈశ్వరుడు పరమేశ్వరుడు నా భర్త, అటువంటి నా భర్తను పిలవకుండా, నా భర్తకి హవిర్భాగం ఇవ్వకుండా నువ్వు యజ్ఞం చేస్తావా, నీ బుద్ధి భ్రష్టమైపోయింది, తప్పనిసరిగా నువ్వు భవిష్యత్తులో నష్టాన్ని పొందుతావు, కష్టాలు పొందుతావు అని చెప్పి పాప అనేసింది సతీదేవి. ఒక్కసారి ముందుగా విష్ణుదేవునికి వేసి చూసింది, విష్ణు ఆహా ఎంత పని చేసావయ్యా నువ్వు, పరమేశ్వరుడు లేకుండా యజ్ఞం జరుగుతుంటే నువ్వు కూర్చున్నావు అంటే నువ్వు కూడా అనుమతి ఇచ్చినట్టు అయింది, నీకు అనేకానేక అవతారాలెత్తడానికి కానీ, అనేకానేక పర్యాయాలు నిన్ను రక్షించడానికి కానీ మహోపకారం చేసిన వాడు పరమేశ్వరుడు కదా, మర్చిపోయావా నువ్వు, అది మర్చిపోయి సభలో కూర్చున్నావా, అని విష్ణుమూర్తిని ప్రశ్నించింది. ఆ తర్వాత బ్రహ్మ కేసు తిరిగింది. బ్రహ్మ, జ్ఞాపకం ఉందా నీకు? ఐదు ముఖాలు ఉండేవి, ఐదు ముఖాలు నీ పంచముఖుడివి, ఇప్పుడు చతుర్ముఖుడు అయ్యావు, ఎవరి వల్ల పోయిందో జ్ఞాపకం ఉందా? ఊర్ధ్వ భాగంలో పై భాగంలో ఈశా ఈ శిరస్సు పీకేశాడు. నా భర్త జ్ఞాపకం ఉందా నీకు? నా భర్త యొక్క గొప్పతనం నీకు తెలుసు కదా, మహిమ శివమహిమ నీకు తెలుసు కదా, తెలుసుండి కూడా నువ్వు ఈ సభలో కూర్చున్నావు అంటే ఎంత దారుణం. నువ్వు కృతజ్ఞుడివి, చేసిన మేలు మరిచినవాడు అనమాట. ఓ బ్రహ్మ, ఇక ఇంద్రుడికేసి తిరిగింది. ఇంద్ర, అనేక పర్యాయంలో రాక్షసులు మిమ్మల్ని చంపేస్తుంటే తరిమి తరిమి కొడితే ఏ జ్ఞాపకం లేదా? అనేక అవతారాల్లో అనేక సమయాల్లో వచ్చి మిమ్మల్ని రక్షించి అనేక సార్లు చివరికి నీ సింహాసనాన్ని కూడా నీకు ఇప్పించాడే, అవి కూడా నీకేం జ్ఞాపకం లేదా? అవి జ్ఞాపకం లేకుండానే ఇక్కడ కూర్చుని అతను చేసిన యజ్ఞం ఆహా ఓహో అంటున్నావా అని ఇలా ఒక్కొక్కరిని 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 దేవతలందరినీ కూడా ఇట్లాగా వాయించి పాడేసింది. కఠినం కఠినంగానే మాట్లాడింది పాపం. సరే ఇలా అయితే ఈలోగా దక్షుడు అన్నాడు, ఓ సతీ నేను పిలవలేదు, వచ్చావు, వచ్చిన దాని ఏం చేయాలి? మర్యాదగా ప్రవర్తించాలి. నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా? నువ్వు అధికంగా మాట్లాడుతున్నావు, ఎక్కువగా మాట్లాడుతున్నావు, మంచి పోతుంది కాదు అని హెచ్చరిక చేశాడు తండ్రి దక్షుడు కుమార్తె అయినటువంటి సతీదేవిని. వెంటనే ఆమె కోపం వచ్చేసింది. కోపం వచ్చినంత లాభం లేదనుకుంది, ఎందుకంటే చెప్పింది, వీళ్ళందరికీ చెప్పింది, తండ్రికి చెప్పింది, కానీ ఏ మార్పు ఎప్పటికి కూడా నేను గ్రహించలేదు. చివరికి ఆమె అనయంబు శివను అక్షరద్వయము అర్ధవాక్కున పలుక భావమున తలప, తండ్రి ఎవరైనా సరే శివ 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 అని రెండు అక్షరాలు అక్షరద్వయాన్ని వాక్కుతో పలికిన, నోటితో పలికిన, లేదా భావంలో శివ 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 అని చెప్పి లోపల అనుకున్న వారి యొక్క అమంగళములన్నీ తొలగిపోతాయి, వారి సర్వ శుభములు కలుగుతాయి. అటువంటి సర్వజీవులకి శుభములు కలగజేసేటువంటి నా భర్తని పరమశివుణ్ణి నువ్వు అమంగళ స్వరూపుడని మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెబుతున్నావే, సరే ఇక నీకు లాభం లేదు, నీతో పెట్టిన ఉపయోగం లేదు. ఒక మాట చెబుతున్నాను, ఎవరైనా తినకూడని వస్తువుని తింటే ఏం చేస్తారు? డాక్టర్లు కక్కిస్తారు. ఇప్పుడు ఏదో కొంతమంది తెలియక అవి తాగేస్తూ ఉంటారు పొరపాటుని, నిద్ర మాత్రలు మింగేయాలను, లేకపోతే ఫెనాయిల్ మింగి తాగేస్తున్నారు తెలియక ఫెనాయిల్ తాగేశారు, అప్పుడు ఏం డాక్టర్ కక్కిస్తారు. దాన్ని తినకూడని వస్తువుని తింటే తాగితే కక్కిస్తారు డాక్టర్లు, కానీ అది దూష్యం కక్కించారు. ఇప్పుడు నా శరీరము దూష్యం, ఎందుకని ఉత్తరోత్తర ఎప్పుడైనా ప్రమదగణాలు కానీ నా తండ్రి కానీ నువ్వు కానీ లేకపోతే దేవత కానీ దాక్షాయణి అని పిలిస్తే ఇక నాకు గుండె ఆగదు. దాక్షాయణి అంటే దక్షుని యొక్క కుమార్తె అంటారు, అది నాకు ఇష్టం లేదు. నీ శరీరంలోంచి వచ్చినటువంటి ఈ శరీరం ఇక నేను ఉండదలుచుకోలేదు, ఈ ఉంచదలుచుకోలేదు, ఇది అపవిత్రం అయిపోయింది అని చెప్పి ఆమె చక్కగా ఈ ఉత్తర దిక్కుగా దిగింది, దక్షిణాగ్ని వైపు కమిసి దాంట్లో ఆహుతి అయిపోయింది. చాలాసార్లు గురుగారు మనం చెప్పారు, మసి బూడిదైపోయిందని కొన్ని పుస్తకాలు వస్తున్నారు, కానీ బూడిదవలేదు, ఆమె నల్లగా మాడిపోయింది. ఆ యొక్క శరీరాన్ని పరమేశ్వరుడు భుజం వేసి పెడుతుంటే బాణాలతో కొట్టాడని చాలాసార్లు గురుగారు మనం చెప్పారు. ఆ ఒక్కొక్క ముక్క ఒక ప్రదేశంలో పడింది, అవే 108 చోట్ల పడితే ఆ 108 కూడా అమ్మవారి యొక్క మరి క్షేత్రాలుగా విరిసే బ్రహ్మగారు అన్ని చోట్ల గుళ్ళు కట్టాడు. 18 క్షేత్రాల్లో ప్రముఖంగా ఉంది కాబట్టి అష్టాదశ పీఠాలని పనుకుంటున్నాం మనం. 18 క్షేత్రాలు అమ్మవారికి శరీరం పూర్తిగా మాడిపోలేదు, బూడిదైపోలేదు, అలా నల్లగా అయిపోయి ఉందంతే. సరే ఆ విధంగా అయిపోయింది. వెంటనే ఈ ప్రమద గణాలు ఏం చేశాయంటే అతన్ని సంహరించడం కోసం బయలుదేరి ఈలోగా మరి దాన్ని భృగు మహర్షి కదా యజ్ఞాన్ని ఆధ్వర్యం వహించినవాడు, ఆయన వెంటనే అభిచార హోమం చేశాడు. గబగబా గబగబా 4 పొదలు వేసేసి అభిచార హోమం చేసేస్తే ఈ అభిచార హోమంలోంచి రుభువులు అనేటటువంటి దేవగణం వచ్చేసింది. వచ్చేసి ఈ ఎదిరిస్తున్నటువంటి ఈ ప్రమద గణాలని తరిమి కొట్టడం ప్రారంభించారు. ఇక వీళ్ళు చేయగలిగింది ఏమీ లేక, ఎందుకంటే శక్తి తక్కువగా ఉంది, ఒకటిను అనుకోకుండా వచ్చారు. ఇలా దరిద్ర ఊహించలేదు, వాళ్ళు వేలాది సంఖ్యలో ఈ రుభువులు వచ్చేస్తున్నారు కాబట్టి, ఇంకా వచ్చేస్తున్నారు ఇంకా వచ్చేస్తున్నారు కాబట్టి చేయలేక ఏం సరే వెళ్ళిపోయి ఆ శంకరుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి చెబుతూ ఉండగానే ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకోసం ఆ శంకరుడు నారద మహర్షిని స్మరించాడు. మహానుభావునాడుగా లోక కథకుడు, ఆయన ఏం చేశాడంటే ఆయన స్మరించిన వెంటనే నారాయణ నారాయణ అనుకుంటూ పరమేశ్వర్ దగ్గరికి వచ్చాడు. ఆయన జరిగిన వృత్తాంతంతో పోసగుచ్చినట్లుగా విషయం అంతటిని కూడా చెప్పేశాడు. ఆగ్రహోదగ్రుడు అయిపోయాడు పరమేశ్వరుడు. అవురా ఇలా జరిగిందా అని చెప్పి ఆయన తెలుసు తెలుసు. అందుకే ఓ డైలాగ్ వేసి ఒక మాట అన్నాడు, ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది, చనిపోయేంత బాధపడతాను కూడా చెప్పాడు ఆయన. కానీ ఆ సతీదేవి పుట్టింటి మీద ఉండే ప్రేమ చేత అలా జరగవలసిన ఘటన ఉంది కాబట్టి ఆ విధంగా ఏం చేసిందంటే ఆమె కూడా ఏమనుకుందంటే మా సోదరులు అంటే మిగిలిన వాళ్ళు సోదరులు లేనప్పటికీ ఈ 15 మంది మిగిలిన వాళ్ళ సొంత చెల్లెళ్ళు అక్కలు కదా, వీళ్ళు వస్తారు, వాళ్ళ భర్తలు వస్తారు, వాళ్ళ కొడుకులు కూతుళ్ళు అందరూ వస్తారు, అంటే మిగతా 15 మందికి సంతానం కలిగింది. కానీ సతీదేవికి మాత్రం సంతానం కలగలేదు, ఒక్కటిగా కలగలేదు. మిగతా 15 మందికి సంతానం కలిగింది. వాళ్ళందరూ వస్తారు, అబ్బా వీళ్ళందరినీ చూడొచ్చు అని అబ్బా అనుకుంది తప్ప ఇలా అవుతుందో ఊహించలేదు కదా. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఆ పరమేశ్వరుడు వెంటనే తన శిరస్సు నుంచి జటాతోటి నుంచి పీకాడు, నేలనేసి కొట్టాడు. కొట్టేసరికి అది 2 ముక్కలైంది. ఒక చోట మనకు 1 ముక్కనే అనిపిస్తుంది, ఇక్కడ మాత్రం 2 ముక్కలుగా అయిపోయినట్టుగా మనం స్పష్టంగా శివపురం చెప్పారు. ఒక దాంట్లోంచి వీరభద్రుడు పైకి వచ్చాడు, ఒక దాంట్లోంచి ఎప్పుడైతే ఏమొచ్చిందో దీన్ని ఏమంటామంటే బ్రహ్మాండమైనటువంటి నిప్పులు కక్కేటువంటి కళ్ళతో మహాకాళి జన్మించింది. అంటే వీరభద్రుడు మహాకాళి రెండు వెంపుల నుంచి జన్మించినట్టుగా శివపురాణంలో మనకు కనిపిస్తుంది వచ్చింది. ఇక వాళ్ళ వర్ణాన్ని మీకు చేసి తెలియదు, నల్లగా ఉంటారు, పెద్ద కనుగుడ్లు ఉంటాయి, పెదవులు ఉంటాయి, ఈ పళ్ళు కూరలు ఉంటాయి, చెవులు పెద్ద పెద్ద ఉంటాయి. ఇక ఈయన సహస్ర బాహుడు ఎవరు, వీరభద్రుడు, 1000 చేతులు ఉంటాయి, 1000 చేతులు ఆయుధాలు ఉంటాయి. ఇవన్నీ మామూలే. ఇక రాష్ట్ర వర్ణ అలా మహాకాళి మీకు తెలియదు, చక్కగా చాలా భయంకరంగా ఉంటుంది ఆ మహాకాళి. అవన్నీ ఇద్దరు జన్మించారు. వెంటనే వీరభద్రుడు వెంటనే జన్మించి, స్వామి ఆజ్ఞాపించండి నేను ఏమి చేయాలి అని అడిగాను. సాధారణంగా ఇలా ఈ కృత్యుని ఎవరైతే ఇప్పుడు అగస్త్యుడు వీళ్ళంతా కూడా సృష్టించారు అలాగా, వాళ్ళు లేవగానే ఏం చేస్తారంటే 2 చేతులు జోడించి కింకరలాగా, స్వామి మమ్మల్ని ఏం చేయమంటావు, ఎందుకు పిలిచావు, ఎందుకు సృష్టించు చెప్పడని అడుగుతారు. అట్లా వీళ్ళు కూడా, స్వామి యముణ్ణి తీసుకురమ్మంటావా, విష్ణుమూర్తిని వాళ్ళ దండిని తీసుకురమ్మంటావా, దావతి చెప్పండి, మేము ఏం చేయాలో చెప్పండి, ఏమైనా చేస్తామంటూ మొదలెట్టారు ఈ వీరభద్రుడును ఈ కాళీ వాళ్ళందరూ కూడా. సరే ఆయన కూడా ఏమన్నాడంటే, నాయన సతీదేవి నా భార్య అక్కడ దేహత్యాగం చేసింది, దక్షుడు దుర్మార్గుడు దుష్టుడు కావాదలా చేసి నా భార్య మరణానికి కారకుడయ్యాడు, కాబట్టి ఆ యజ్ఞాన్ని కొనసాగనివ్వకండి, యజ్ఞాన్ని ధ్వంసం చేయండి. అయితే మీకు ఒక అనుమానం వస్తుంది, అక్కడ ఉన్నది ఎవరు, భృగు మహర్షి, దక్షుడు, మిగిలిన దేవతలు, బ్రాహ్మణులు, వేదవేదులు అన్నారు. శాస్త్రం మనకేం చెబుతుందంటే ఈ బ్రాహ్మణుని యొక్క శక్తి ఉంది చాలా గొప్పది, అది అంతా కాదు బ్రాహ్మణ తేజం చాలా గొప్పది. అందుకే మీకు విశ్వామిత్రుడికి ఈ వశిష్ఠ మహర్షికి దెబ్బలాట వస్తే విశ్వామిత్రుడు ఓడిపోతూ ఉండేవాడు, మరి వశిష్ఠ మహర్షి నెగ్గుతూ ఉండేవాడు. కారణం ఏంటి, ఆయన బ్రహ్మజ్ఞానము బ్రహ్మ తేజస్సు కలిగిన వాడు, ఈయన రాజర్షి కాబట్టి చాలా కాలం అది, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు విశ్వామిత్రుడు, అది వేరే విషయం కాదనుకోండి. ఇక్కడ మీరు అలా అనుమానిస్తాయేమో, వీరభద్ర బ్రాహ్మలు బ్రాహ్మణ తేజస్సు బ్రాహ్మణ శక్తి అని భయపడతాయేమో, ఏం భయపడకు, నువ్వు జన్మించింది శివుని యొక్క సంకల్పం చేత, శివ సంకల్పం చేత జన్మించిన నువ్వు, నీకు ఆ బ్రాహ్మణ తేజస్సు ఏమీ అడ్డరాదు, వీళ్ళు చితకొట్టి పారి యజ్ఞం ఆపుచేసేయమని చెప్పి రకరకాలుగా చెప్పడం జరిగింది ఈ పరమేశ్వరుడు ఆ వీరభద్రుడికి వారికి. సరే వీళ్ళంతా కూడా మహాప్రమదగణాలు తీసుకుని వెళ్ళడం జరిగింది, యజ్ఞశాలలో ప్రవేశించారు. ఇక చిన్నాభిన్నం చేసేసారండి, చిన్నాభిన్నం చేసేస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పట్టుకుని చాలా శిక్షలు విధించారు. అలా విధించడంలో ఏం జరిగిందంటే, ఈ అంతకుముందు పరమశివుని ఎప్పుడైతే నిందిస్తూ ఉంటే ఒక్కళ్ళు కూడా మారు పలకుండా, ఒకళ్ళేమో గడ్డం ఇదల్లా కూర్చున్నట్ట, ఒకడేమో పళ్ళీ గిలించేట, ఒకడేమో కళ్ళి ఇదల్లా అన్నట్ట, ఇట్లా కొన్ని వికృతమైన చేష్టలు చేశారు ఆ సమయంలో. వెంటనే ఏం చేశాడంటే, వీళ్ళు ఈ ప్రవేశించినటువంటి ఈ వీరభద్రుడు అహంకారి వీళ్ళంతా ఈ ప్రమదగాలంతా కూడా లోపల ప్రవేశించి కన్ను గీటాడు. ఎవరు, భృగుడు. ఆ కన్ను గీటినటువంటి ఆ భృగుడికి నందీశ్వరుడు 2 కళ్ళు పీకేశాడు, శిక్ష విధించాలి కదా, అయిపోయింది. తర్వాత ఈ విడవడు పూషుడు, పూషుడు అనేటువంటి మహర్షి ఏం చేశాడంటే పక్కపక్క నవ్వెట్టాడు. ఆ పక్కపక్క నవ్విన పూషుని యొక్క పళ్ళని చండీశ్వరుడు 32 మంది పీకతో పాటించాడు. అందుకే అప్పటి నుంచి పురుషుడు అంటే సూర్యుని యొక్క అవతారం ఒక అవతారం కాబట్టి ఈయన యొక్క ఆహారం ఎలా పెడుతుంది కాబట్టి రథసప్తమి నాడు భక్తులు పెట్టేటటువంటి పాయసాన్ని తిని బ్రతకమని తర్వాత శివుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి రథసప్తమి మనం ఏం చేస్తాం రథంగా తయారు చేసి చిక్కుడాకులో పెట్టి ఆ సూర్యభవన్ ఆ చేస్తాం అది ఆహారం ఇంకా అప్పటి నుంచి కూడా పళ్ళు పీకేశాడు కాబట్టి ఆ తర్వాత ఈ మేషము ఘట్టము ఇలా ఇలా అన్నట్ట ఎవరు భృగు మహర్షి చూసావా నా ఆధ్వర్యంలో జరుగుతుంది యజ్ఞవంతా అని ఆ వరుదన శివుడిని పరమేశ్వరుని నిందించినప్పుడు ఇలా ఇలా గడ్డం సవరించుకున్నట్ట అదిగో ఆ గడ్డాన్ని వీరభద్రుడు పెరిగి లాగి అవతల పడేసేట నెత్తులు వచ్చేసిందిట అయినా కుయ్యో మొర్రో అన్నాడు ఏమీ శంకించలేదు ఏమీ జాలి పడలేదు పీక అవతల పడేసాడు ఇక ముఖ్యుడైనటువంటి దక్షుడు ఉన్నాడు ఈ వీరభద్రుడు దక్షుడిని చంపడానికి శతవిధాలు ప్రయత్నించాడు కత్తి పెట్టాడు సోలం పెట్టాడు లేదా సుత్తి పెట్టాడు ఏం పెట్టినా అతను అవ్వట్లేదు కారణం దక్షుడు కూడా సామాన్యుడు కాదు అనేక అనేక యజ్ఞాలు చేసినవాడు తపస్సు చేసినవాడు బ్రహ్మ మానసపుత్రుడు కాబట్టి ఆయుధాలు అతని పట్ల పనిచేయవు అప్పటికి ఇతనికి వీరభద్రుడికి జ్ఞానోదయమైంది ఓహో ఇతడు కారణజన్ముడు కాబట్టి ఇతని శరీరం అంతా కూడా మంత్రపూరితమై ఉంది కాబట్టి ఈ ఆయుధాలు ఏమీ పనిచేయవు కాబట్టి ఇతను ఏం చేయాలనుకుని ఈ పడుకోబెట్టేసి అతని గుండెల మీద కాళ్ళు పెట్టి ఈ మెడని తిప్పి చంపేశాడు అంటే ఆయుధాలు పనిచేయవు కాబట్టి చేతితో తిప్పచ్చు కాబట్టి తిప్పేశాడు ఊపిడి తలకాయ తీసేశాడు ఈ తల తీసేసింది అట్టే పెట్టినా బాగుండు ఆ పక్కన అగ్నిహోత్రంలో ఉంది సార్ అగ్నిహోత్రంలో పడేశాడు అగ్నిగుండంలో పడేశాడు అది కాస్త భస్మం అయిపోయింది ఇక ఈలాగా మిగిలిన వాళ్ళు ఈ సామానంతా చిల్లర వాళ్ళు చేశారు అగ్నిహోత్రంలో నీళ్లు పోశారు రకరకాలు చేశారు ఈ వచ్చిన దేవతను కాళ్ళు విరగొట్టారు చేతులు పారిపోతుంటే పట్టుకుని మరి కాళ్ళు చేతులు విరగొట్టేశారు కొంతమంది పళ్ళు పోయే కొంతమంది చెవులు పోయే కొంతమంది కళ్ళు పోయే కొంత ముక్కు పోయింది ఆఖరి సరస్వతీదేవి ముక్కు కూడా గీసుకుందరు బాబు ఆడావిళ్ళు ఆడావిడి అది ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఇక ఆ యజ్ఞం కాస్త రసాభాసం అయిపోయింది ఎప్పుడు కూడా యజ్ఞం సకంలో ఆగితే యజ్ఞము చేసిన వాడికి యజ్ఞము చేయించిన వాడికి యజ్ఞము చూసిన వాడికి అది ఏ ప్రాంతంలో ఏ రాజు యొక్క ఏలుబడిలో ఉందో ఆ ప్రజలందరికీ కూడా దుశ్శకునాలు అలాగే చెడు కలుగుతుంది చెడ్డ కలుగుతుంది కాబట్టి మీరు చూడండి బలిచక్రవర్తిని చేసినప్పుడు కూడా యజ్ఞం పూర్తి తర్వాత పూర్తి చేయించారు తప్ప యజ్ఞం ఆపలేదు ఇక్కడ కూడా యజ్ఞం ఆపకూడదు ఈ దక్షుడు వెళ్ళి విష్ణుమూర్తి కాళ్ళ మీద పడ్డాడు మహాప్రభో నువ్వే యజ్ఞం కదా యజ్ఞోవై విష్ణువు యజ్ఞం అంటే నువ్వు నువ్వంటే యజ్ఞం అందరూ చెప్పుకున్నాం కదా కాబట్టి యజ్ఞాన్ని కొనసాగించు అని చెప్పి ఆ బతిమాలి చంపడానికి ముందు కానీ బతిమాలినప్పటికీ ఆ బతిమాలతో ఇలా చంపేశాడు యజ్ఞం సగంలో ఆగిపోయింది వెంటనే పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఈ విష్ణుమూర్తి శివుణ్ణి ఎందుకంటే ఎవరి వలన అయితే యజ్ఞం ధ్వంసమైందో ఆతరే దాన్ని తీర్చిదిద్దాలి కానీ మరొక చేయకూడదు ఒకళ్ళ పెత్తనం మీద మరొకడు వేలు పెట్టరు వాళ్ళు కాబట్టి ఏం చేశాడు ఆయన అందరం కలిసి పరమేశ్వరుడి దగ్గర ధ్యానం చేశారు పరమేశ్వరుడు శాంతించాడు ఆయన చాలా మరి దాన్ని ఏమంటా అంటే కోప స్వభావం కాదు శాంత స్వభావుడు ఆయన చాలా శాంత స్వభావుడు అయితే ఒక్కొక్కప్పుడు కోపం రావాలి ఆ ఎల్లవేళ్ళ శాంతం పనిచేయదు కాబట్టి ఏం చేశాడు ఆయన శాంత స్వభావం సంతోషించాడు అందరి యొక్క కోరిక మేరకు చక్కగా వచ్చాడు వచ్చిన తర్వాత ఆ యజ్ఞాన్ని మళ్ళీ చేయాలి కాబట్టి దక్షుడికి ఏం చేశాడంటే గొర్రె తలకాయ పెట్టమన్నాడు గొర్రె తలకాయ అందుకే మనకి దక్షుడు బొమ్మ వేస్తే కొంత మేక అంటున్నారు కానీ మేక కాదు అది గొర్రెనే అనాలి గొర్రె తలకాయ పెట్టారు ఈ గడ్డవాడికి ఏమో గడ్డం వచ్చింది కాళ్ళు వేసి కాళ్ళు వచ్చేసి పురుషుడికి మాత్రం దర్భ పొలాలతో పళ్ళు వచ్చాయి ఇలా రకరకాల పోయిన వాళ్ళందరికీ కూడా ఆ విధంగా మళ్ళీ అందరూ స్వస్థులయ్యారు అంటే అందరూ ఆరోగ్యంతో కూడుకుని జాగ్రత్తగానే చేశారు అప్పుడు ఆ యజ్ఞ పరిపూర్తి అయ్యేసరికి అందరూ కూడా విష్ణుమూర్తి కదా సహాయం చేసింది యజ్ఞం విష్ణుమూర్తి కదా కాబట్టి వీళ్ళందరూ రుద్రుడి దగ్గర నుంచి దక్షుడి దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి విష్ణుమూర్తిని కూడా చేశారు తర్వాత పురోడాశం అనేటువంటి పేరుగినటువంటి ఒక యజ్ఞం కూడా చేయడం జరిగింది ఆ యజ్ఞం ద్వారా విష్ణుమూర్తి సంతోషించాడు ఈ ఋషీశ్వరులందరూ కూడా సంతోషించారు దేవతలందరూ కూడా సంతోషించారు ఆ విధంగా యజ్ఞాన్ని ఈ త్రికపాల పురోడాశమైన యజ్ఞం చేత పరిపూర్ణం చేశారు అలా పరిపూర్ణం చేసి యజ్ఞం పూర్తయింది ఇక సతీదేవి తనువు సాధించడానికి కారణం ఎందుకంటే ఆమె తర్వాత మళ్ళీ హిమవంతుడు అప్పటికే తపస్సు చేయడం ప్రారంభించాడు అమ్మవారిని గురించి అమ్మవారు ప్రత్యక్షమైంది జగజ్జనని ఏం కావాలంటే అమ్మ నువ్వే నా కుమార్తెగా జన్మించాలని చెప్పి వరం అడిగాడు. తథాస్తుంది. కాబట్టి సతీదేవి పూర్తిగా అంతరించినట్టు కాదు, ఈ దేహాన్ని విడిచిపెట్టి అక్కడ పార్వతి రూపంలో మళ్ళీ పుట్టిందంటే అమ్మవారు, అమ్మవారికి అంతం అంటూ ఏముంటుంది కనుక పరిపూర్ణం ఉండదు కదా. అక్కడ మళ్ళీ పార్వతీదేవిగా ఆ హేమవంతునికి మేనకి ఆ విధంగా జన్మించింది. ఈ విధంగా సతీదేవి యొక్క మరి ఈ వృత్తాంతాన్ని చక్కగా ఎవరైతే వింటారో, ఇదమాఖ్యానం అనఘం పవిత్రం పావనం సర్వం స్వర్గం యశస్యం ఆయుష్యం పుత్రభూత్ర ఫలప్రదం. ఈ దక్షయజ్ఞము అనేటటువంటి ఈ ఘట్టాన్ని ఎవరైతే పరమేశ్వరుని యొక్క సన్నిధిలో పుణ్యక్షేత్రమైనటువంటి మనం శివకంచిలో చదువుకున్నాం, దీన్ని తిన్నాం కాబట్టి ఎవరైతే దీన్ని పరమ పవిత్రమైనటువంటి ఈ దీన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి సర్గపదము స్వర్గాన్ని ప్రదము అంటే ఇచ్చేది, స్వర్గాన్ని కలగజేస్తుంది, ఆయుర్దాయాన్ని కలగజేస్తుంది, పుత్ర పౌత్ర ఫలాన్ని ఇస్తుంది. శృణుయాద్ భక్త్యా శ్రావయేద్ భక్తిమాందరన్ సర్వకామాన్ లభేతాత పరత్ర పరమాంగతిం. పుత్ర పౌత్ర ఫలప్రదం ఎప్పటేత్ పాఠయేద్వాపి సమాఖ్యానమిదం శుభం. ఎవరైతే ఈ ఘట్టాన్ని చక్కగా వింటారో వాళ్ళు ఇహలోకంలో భోగములన్నీ అనుభవిస్తారు. నేను అనుకున్నాం అను కూడా ఈ లోకంలో దారిద్ర్యం అనుభవించమని ఏ శాస్త్రము ఏ పురాణము చెప్పలేదు. సర్వశుభములు పొందమనే చెప్పింది కాబట్టి అంటే అది సర్వశుభములంటే అధికంగా కాకపోయినా సామాన్యంగా అయినా శుభములు పొందాలి కాబట్టి అదిగో ఆ విధంగా సర్వశుభములు భోగములు అనుభవిస్తారు. అయిన తర్వాత ఏం చేస్తారు, సోపి భక్తు అఖిలాన్ భోగాన్ అంతే మోక్షం ఆవాప్నుయాత్. అది అయిన తర్వాత మోక్షాన్ని కూడా పొందుతారని చెప్పి చెప్పారు. కాబట్టి ఆ పరమేశ్వరు శివ 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 అనేటువంటి ఆ నామాన్ని ఎవరైతే శివక్షేత్రంలో స్మరిస్తారో వాళ్ళకి ఇది ఆ విధంగా ఏంటంటే ఇంకో మాట కూడా చెప్పారు, ఎవరైతే బంధనంలో ఉంటారో బంధ విముక్తి కలుగుతుంది, పుత్రులు కావాల్సిన వాళ్ళకి పుత్రులు వస్తారు, పౌత్రులు కావాల్సి వస్తే పౌత్రులు కలుగుతారు, ధనం కావాల్సి వస్తే ధనం వస్తుంది, ఆయుర్దాయం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సమస్తమైన వచ్చి అన్నీ అయిన తర్వాత చివరిలో భోగం మోక్షం కూడా వస్తుందని చెప్పి అని చెప్పడం జరిగింది. మరి ఈ ఘట్టాన్ని చెప్పేటువంటి అవకాశం నాకు కలిగించినటువంటి గురువు దంపతుల పాదపద్మములకు శతకోటి నమస్కారాలు చేస్తూ, పూర్వం ఒక పిట్టకథ ఉంది, ఇలాగ నాబోటిగాడు ఉపన్యాసం చెబుతున్నాడు. ఉపన్యాసం చెబుతుంటే ముందు వరుస వాళ్ళు లేచారు. పూర్వం మీకు జ్ఞాపకం ఉంటే మీకు జ్ఞాపకం చిన్నప్పుడు నేల మీద కూర్చుని వినేవారు, ఏదైనా కథలు చెబుతారు, హరికథలు చెప్పిన బుర్రకథలు చెప్పిన మట్టి నేల కదండి కూర్చున్నాడు. ఆ ముందు వాళ్ళు లేచి దులుపుకుంటూ వెళ్ళిపోయారు. ఈ దుమ్ముని భరించలేక వెనక వాళ్ళు లేచి వాళ్ళు దుమ్ముకున్నాడు. ఇట్లా మొత్తం వరుస అందరూ వెళ్ళిపోయారు. ఇక ఇద్దరే ఇద్దరు మిగిలారు. ఈ పురాణం చెప్పాను అనుకున్నాడు, చాలా సంతోషం. కానీ ఇద్దరైనా ఉన్నారు, నా 240 మందికి కనీసం 100 మందినే ఉన్నారు. ఏమిటి రహస్యం అని చెప్పి, నాయన మీకు చాలా మంచి కలుగుతుంది, శ్రద్ధగా చివరిదాకా ఉన్నారంటే, కాదండి పంతులు గారు, మీరు కూర్చున్న శాపేమో నాది, మీరు చెప్పే మైక్ ఏమో నాది, మీరు లేచిపోతే పట్టు మేము కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. అట్లాగా మరి గురువుగారు మరి విడుతున్నానని చెప్పి నాకు ఈ ఘట్టం చెప్పమని మరీ చెప్పారు. ఎందుకంటే శివక్షేత్రంలో శివుని యొక్క మహిమను అనుకున్నాం కాబట్టి ఇది శివుని యొక్క మహిమని గురించి క్లుప్తంగా కొన్ని నిర్వాహకులు కూడా ఒక గంట సేపే నాకు పర్మిషన్ ఇచ్చారు. ఇక అంతకన్నా ఎక్కువ మరి వెళ్ళి అడవిలో ఉంటారని వాళ్ళు క్షేత్రం తిరగాలి చెప్పుకోవాలి కాబట్టి 5వ రోజున ఒక కథ ఘట్టం వినాలి కాబట్టి ఒక గంట కరెక్ట్గా 11 అయ్యేసరికి మీరు ఇటుపరితో ముగించండి చెప్పి ముందుగానే వాళ్ళం ఒక సూచన చేశారు. కాబట్టి ఆ విధంగా మరి ఒక గంట మనం 5వ రోజున కూడా పారాయణ చేసాం గోత్రనామాలతో, ఇక్కడ ప్రవచనం రెండు కూడా 5వ రోజున పాంచానిక దీక్షతో మనం చేసుకున్నటువంటి రెండు కూడా పూర్తి అయ్యి పరిపూర్ణమయ్యాయి. కాబట్టి ఇక్కడ ఈ కంచిలో మనం చేసుకున్నటువంటి ఈ యాత్ర ఫలితం పూర్తిగా మనం అందరూ సిద్ధించుగాక అని కోరుకుంటూ గురు కటాక్ష సిద్ధిరస్తూ అమ్మవారి కనుక సిద్ధిరస్తూ ఎందుకు ధన్యవాదాలు తెలియదు. వచ్చేసారు చూసారా, సమయం కాకుండా వచ్చేసారు.
శ్రీశక్తి హోటల్ వాళ్ళు ఉన్నారండి, ఒకసారి చేయొద్దండి. ఇది మీకు మధ్యాహ్నం భోజనం అయిన వెంటనే మీకు శ్రీశక్తి హోటల్ దగ్గర, మీరు వేరే హోటల్లో ఉన్నా కూడా శ్రీశక్తి హోటల్ దగ్గరే బస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ భోజనం అయిన వెంటనే శ్రీశక్తి హోటల్ దగ్గర నుంచి బస్ ఎక్కేసి మీ లగేజీలు తీసుకొని, అదేవిధంగా రాత్రికి అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఆ బాక్సులు తప్పక తీసుకెళ్ళండి. మీకు ఏ రోజన్నా రుచికరంగా అనిపిస్తే, ఇబ్బంది లేకుండా వండారనిపిస్తే, వారికి ఏమైనా ఇవ్వాలనుకుంటే వారికి ఎంతో కొంత సమర్పించవచ్చు. సమర్పించకపోయినా బాక్సులు వారు మీకు సమర్పిస్తారు. ఇక మన పూర్తి యాత్రలో ఉన్నవారు 2:30 హోటల్ ఎంఎం అంటే కామాక్షమ్మ టెంపుల్ నార్త్ గేట్ కాదు, కామాక్షమ్మ టెంపుల్ నార్త్ గేట్ దగ్గర ఉండేది ఐసిఎస్ హోటల్. ఐసిఎస్ హోటల్ దగ్గర 2 బస్సులు ఉంటాయి,